శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయములు. ఇందలి విషయములు: బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 42 గంటల సమాధి, బాపు సాహెబ్ జోగ్ సన్యాసము, అమృత తుల్యముగు బాబా పలుకులు, నేను అనగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించినని కనుక వాటిని ఒకచోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఎలానా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగను సులభముగను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలుని చే శపించబడి వారము రోజులలో చనిపోవటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణమును ఆ వారములోనే బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవటకు సిద్ధముగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరము లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియకనే వారు తెలియచేసెను. వారు వజే అనే అతనిని పిలిచి రామ విజయము అనే గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని 3 రోజులలో 2వ పారాయణ పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా అచ్చటి నుంచి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురుచూచుండిరి. 2-3 దినముల ముందు నుంచి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మానేసి మసీదులోనే కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారు ఎప్పుడు పోయేదరో ఎవరికి తెలియనేయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షితు, శ్రీమాన్ బూటి వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు. ఆ రోజు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖున హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. ఆయనను కొంతమంది లక్ష్మీబాయి షిండే, భాగోజీ షిండే, బాయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానాసాహెబ్ నిమోన్కరు అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయిన అచ్చట బాగుగా ఉండుననియో చెప్పెను. ఈ తుది పలుకులు ఆడుచు బాబా బాయాజీ తాత్య కోటేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్బు నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టిననే తేలిపోయాను. బాబా సమాధి చెందిననే సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చువలే వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుంచి నీళ్లు కాలువల వల్లే పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెడెను. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కర్లేదు. ఎలానగా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే వనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీ దేవికి కారాగారమున 8 ఏళ్ల బాలుడిగానే ప్రత్యక్షమయ్యాడు. ఈ అవతారమున శ్రీకృష్ణుడు భూమిభారాన్ని తగ్గించను. ఈ అవతారంలో అనగా సాయిబాబా అవతారంలో భక్తులను ఉద్ధరించుటకే వచ్చినది కూడా ఆయనే కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు, అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ ఒక్క జన్మతోడిదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించట వలన వారు శీఘ్రముగానే తిరిగి వచ్చురనే దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలను అనే విషయము గొప్ప సమస్య అయ్యను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనండ్రి. కుషాల్ చందు, అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయాన్ని వెలివచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అనే గ్రామ మనసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన నాకు సమ్మతం కాదు, బాబా శరీరమును రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామను, అగు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యి పట్టిలాగి ఇట్లెనను, త్వరగాలేమో, బాపుసాహెబు నేను మరణించిందని అనుకునిచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు వెళ్ళి పూజ చేసి కాకటహారతి నీయము. లక్షణమామ సనాతనాచార పరాయణుడైనటువంటి బ్రాహ్మణుడు, ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుండేవాడు. అతనికి బాబాందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండెను. ఈ దృశ్యమును చూడగానే బాబా ద్రవ్యములను పళ్ళెమును చేతధరించి మౌల్వీలు ఆటంకపరుచున్నను పూజను హారతిని చేసి ఇంటికి పోయాను. మిట్ట మధ్యాహ్నము బాపుసాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి ఎప్పట్లానే మధ్యాహ్న హారతిని నెరవేర్చను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును తవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయి బొంబాయి నుంచి వచ్చెను. కోపర్గావ్ నుంచి మమలదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మమలద్దారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలను అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడు అనెను. కనుక కాకాసాహెబ్ దీక్షత్తు అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయం అయ్యను, అది ఒక పూజామందిరము అయ్యను. అనేక మంది భక్తులు అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయమును గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయవములన్నీ సాగుచునే ఉండెను. బాబా కఫ్నీని చెంపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుక రాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుస్సకనము అయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకుని కూర్చునేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులు అగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుంచి జారి కింద పడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానము చేయుచుండేవాడను. నా జీవితమునందు నాకెంతయో ప్రేమ, నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచివేసినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవి అగు ఇటుక కోసం ఎంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంత్ ఇలా సమాధానం ఇచ్చాను, యోగులు పేదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకే అవతరించరు. వారు ప్రజలతో కలిసి మసులుచున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ వారు లోపల శుద్ధ చైతన్యులే వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరగుటకు 32 సంవత్సరములకు పూర్వము, అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయి ప్రయత్నించను. ఒక మార్గశర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకుంటకే బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిది, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపించిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయాను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించను. తన ఒడిలో బాబా శరీరమును ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణము ఉన్నట్లు కనిపించను. ఊపిరి ఆడనారంభించను. కడుపు కదలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీచు బాబా పైకి లేచెను. దీనిని బట్టి చదువర్లు ఆలోచించిన విషయం ఏమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము, కానీ లోపలనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమునందు ఉంచుకున్నది, పరిపాలించినది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నృసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యంనకే గానే సమస్త చేతనాచేతనులందు కూడా ఉండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తితో భక్తిగా పూజించే వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిర్డీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామారావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడు వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడి పైన ప్రేక్షకునికి
ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలగచేయను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వం వలనే తన భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వల్లే కనిపించినను. నిజముగా వారే దైవము. బాపు సాహెబ్ జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథ హేమాడ్ పంత్ ఈ అధ్యాయంను ముగించున్నారు. సకారం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువ జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరము సర్కారు ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత పీడబ్ల్యూడి సూపర్వైజర్గా ఉద్యోగం విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపుసాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీను కాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతము చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకను శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడూ నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమనే రుచిని జయించదవో, ఆటంకములన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనేది. కొంతకాలం పిమ్మట బాబా పలుకులు నిజమయ్యను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానం ఏదీ లేకుండాచే అతడు స్వేచ్ఛాపరుడే సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములను పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమీయూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా మనమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చి ఏ దీక్షతో ఉందిరో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏమీయూ తినరో, అట్టివారిపై నేను ఆధారపడియుందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలను. నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారు ఇట్లనిరి, నన్ను వెతకుటకు నువ్వు దూరముగా కానీ మరెచ్చటికి కానీ పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును, అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమాట్ పంతు చదువరులను ప్రేమతో నమస్కరించి వేడునది ఏమనగా, వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించదరో వారు నన్ను హింసించిన వారొగరు. ఎవరైతే బాధలను అనుభవించదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తుజీవ సముదాయంలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుపక్కలకు నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుంచి స్రవించుచుండెను. హేమాట్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబాకీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో ఐక్యమగుదురు. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తము. ప్రియ భక్త సోదరులారా, సోదర సోదరి మణులారా, ఈ అధ్యాయంలో కాస్త వాయిస్ డిస్టర్బెన్స్లా వచ్చింది, దానికి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ 43-44 అధ్యాయాలని ఇంచుమించు ఒక 3 సార్లన్నా నేను రికార్డ్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు రికార్డ్ చేస్తున్నా ఇదే తంతు, మధ్యలో గొంతు పొరపోవడం, కళ్ళంట నీళ్లు వచ్చేయటం, పుస్తకం సరిగ్గా కనిపించకపోవడం, ఇలాంటి వాటితో ఇది 3వసారి నేను ఈ అధ్యాయాన్ని రికార్డ్ చేసి ఇంకా అదే ఉంచేయటం జరిగింది. మీకు ఆ మధ్యలో ఆ గొంతు పొరబోయడం వల్ల, కళ్ళు నీరు కమ్మడం వల్ల, బాబా పట్ల భావావేశంతో ఆ యొక్క వాయిస్లో డిస్టర్బెన్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే క్షమించమని సోదర సోదరీమణులను వేడుకుంటున్నాను. జై సాయిరాం.